మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నటువంటి దేవ, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు, వినగలిగిన దేవుడు అయినందుకే నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని సరిచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని దినాలుగా మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ మొదటి పత్రికలో మనం ప్రస్తుతానికి 10వ అధ్యాయానికి వచ్చి ఉన్నాం. ఈ 10వ అధ్యాయంలో మొత్తం 33 వచనాలు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేశాను. ఈ 33 వచనాలను కూడా మనం అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా విభాగించుకోవడం జరిగింది. మొదటి భాగంలో 1 నుంచి 13 వచనాల వరకు పౌలు మాట్లాడుతూ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర నుండి కొన్ని హెచ్చరికల్ని జారీ చేయడం జరిగింది. వారు ఏ విధముగా విగ్రహ పూజ చేసి, వాళ్ళు ఏ విధముగా వారు నాట్యములాడి త్రాగి దేవునికి అయిష్టులుగా ఉండి దేవునికి దుఃఖాన్ని పుట్టించి ఏ విధంగా వారు సంహరించబడ్డారో, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదో, ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఈ యుగమందున్నటువంటి మనకి కొన్ని హెచ్చరికల్ని పౌలు జ్ఞాపకం చేయడం జరిగింది. అటు తర్వాత 14వ వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి 2వ భాగంలో విగ్రహ సంబంధమైనటువంటి విందులు మరియు ప్రభు భోజనమును, ఈ రెండింటిని కూడా కంపారిజన్ చేస్తూ పౌలు అనేకమైన విషయాలను మనకి జ్ఞాపకం చేశాడు. ప్రస్తుతానికి 3వ భాగంలోకి వచ్చిన్నాము. అది 10వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఈ భాగంలో ఒక విశ్వాసికి ఉన్నటువంటి స్వాతంత్రం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను గత వారము ఒక ప్రశ్న వేసి నేను ఆ దానికి జవాబుగా ఈ వారం మీతో మాట్లాడతాను అని అన్నాను. విగ్రహములకు అర్పించిన వాటిని మనం తినవచ్చా? లేకపోతే ప్రసాదమును ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి తినవచ్చా లేదా? ఈ మధ్య కాలంలో ఈ అంశం మీద చాలా పెద్ద చర్చలు ఈవెన్ యూట్యూబ్ వేదికగా జరగడాన్ని మనం చూశాం. కొంతమంది సేవకులు విగ్రహములకు అర్పించినది తినవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అని వాదించడం జరిగింది. మరికొంతమంది సేవకులు విగ్రహములకు అర్పించిన వాటిని మనం ఎలా తింటాము, మనము దానియేలు షడ్రక్ మెషేక్ వలె రోషంగా నిలబడాలి కదా అని మరొకరు చెప్పడాన్ని మనం గమనించాం. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవునిలారా, మరి వాక్యంలో ఏముందో ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా ఫస్ట్ ఆ మాట 23వ వచనాన్ని చదివితే, అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలది కాని అన్నీ చేయదగనివి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు కాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. సో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్నిటి విషయంలో ఎందు మనకు స్వాతంత్రం ఉంది. ఎస్, విఆర్ ఫ్రీ, మనకు స్వాతంత్రం ఉంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనము అసలు సృష్టి ఆరంభానికి కానీ మనం వెళ్తే, దేవుడు ఆదాము హవ్వలను ఎలా చేశాడట? తన స్వరూపంలో, తన పోలికలో చేసుకున్నాడు. దేవునికి కట్టుబాట్లు ఉంటాయా? ఉండవు. హీఈస్ ఎ ఫ్రీ విల్, ఆయన స్వచిత్తుడు. ఆయన ఏది చెయ్యాలనుకుంటే అది స్వంతముగా ఆయన నిర్ణయాన్ని తీసుకొని ఆయన చేయగలిగినటువంటి వాడు. ఆయనకంటూ పైన అధికారులు ఎవరూ ఉండరు ఆయన ఇంకొకరికి చెప్పి పర్మిషన్ తీసుకొని చేయడానికి, కదండి. సో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పోలికలో, ఆయన స్వరూపములో మనం చేయబడ్డాము అని అంటే, ఆయనకున్నటువంటి ఆ గుణ లక్షణాలు, అంటే ఆయనకులాగా 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు, ఈ విధముగా కాదు. ఫిజికల్ గా మనము సృష్టించబడలేదు, కానీ ఆయన గుణ లక్షణాలతో ఆయన పోలికను బట్టి మనం తయారు చేయబడ్డాం. ఆయన గుణ లక్షణాల్లో ఏమున్నాయి? పరిశుద్ధత ఉంది, యథార్థత ఉంది, సత్యం ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. అదే రీతిగా మనల్ని కూడా ఆయన పుట్టించాడు. అందుకోసం దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మన యథార్థవంతులనుగా పుట్టించను కానీ మనము వివిధ విధమైన తంత్రములను కల్పించుకొని మనం పాడైపోయామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకేమిచ్చాడంటే స్వచిత్తాన్ని ఇచ్చాడు, ఫ్రీడమ్, ఫ్రీ విల్ ఇచ్చాడు. అందుకోసమే దేవుడు ఆదామును తయారు చేసినప్పుడు అతని చేతులకు సంఖ్యలు వేయాల, హవ్వను తయారు చేసినప్పుడు వాళ్ళ చేతులకు సంఖ్యలు వేయాల, ఈవెన్ ఆయన ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆయన చుట్టూ అప్పుడు వాళ్ళని బయటికి గెంటేసిన తర్వాత ఏదేను వనము చుట్టూ దూతల చేత ఆయన కావలి ఉంచాడు, కావలి ఉంచాడు. ఇప్పుడు ఆ పని ఆయన ముందు కూడా చేసి ఉండొచ్చుగా. ఏ చెట్టునైతే తినద్దు అని అన్నాడో ఆ చెట్టు చుట్టూరు ముళ్ళ కంచె వేసేసి దూతలతో అగ్ని కత్తులను పట్టుకొని వాళ్ళు దాని చుట్టూరు కాపలా ఉంచి ఇంకా మిగిలిన దగ్గర అంతా వాళ్ళని ఫ్రీగా వదిలేసి అన్ని మీరు తినండి అని అంటే అయిపోయిందిగా. కానీ అలా చేయలేదు. ఎందుకని? దేవుడు స్వచిత్తము కలిగినటువంటి వాడు, ఫ్రీ విల్. సో కాబట్టి దేవుడు మనిషిని చేసినప్పుడు కూడా స్వతంత్రుడుగానే చేశాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. సో ఫ్రీ విల్ లో ఏముంటుందంటే ఆప్షన్ ఉంటుంది. దేవుడు ఆప్షన్ ఇస్తాడు, చూస్ చేసుకోవడం అనేటువంటిది, దాన్ని చాయిస్ చేసుకోవడం అనేటువంటిది, అది నీ చిత్తం. దేవుడు రెండు చెట్లను పెట్టాడు, 100 చెట్లను తోటలో పెట్టాడు. ఉదాహరణ చెప్తున్నాను 100 అని. అతను 100 చెట్లను తోటలో పెట్టాడు, 99 తినమన్నాడు, ఆ ఒక్కదాన్ని తినద్దు అని అన్నాడు. ఇప్పుడు ఆ ఒక్కదాని జోలికి వెళ్తావా లేదా అన్నటువంటిది అది నీ స్వచ్ఛత్వం మీద ఆధారపడింది. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి సెలెక్ట్ చేసుకుంటున్నావా, లేకపోతే అపవాదిని సెలెక్ట్ చేసుకుంటున్నావా, లేకపోతే లోకాన్ని సెలెక్ట్ చేసుకున్నావా అనేటువంటిది అది నీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ రోజు వాళ్ళు వారికున్నటువంటి ఆ స్వచిత్తాన్ని, ఆ ఫ్రీవిల్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుని వాళ్ళు పాపం చేసి పాపానికి బానిసలైపోయారు. ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చి ఆయన శిలువ మీద బలియాగమయ్యి ఆ పాపమైనటువంటి సంఖ్యల నుంచి మనిషికి ఆయన విడుదల కలిగించాడు. మరణం అనేటువంటి సంఖ్యల నుంచి ఆయనకు విడుదల, మనుషులకు విడుదల కలిగించాడు. అందుకోసమే గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలేమంటాడు, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మరలా మీరు దాస్యమైన కాడి క్రింద చిక్కుకొనకుడి. యు ఆర్ ఫ్రీ. ఇప్పుడు ప్రభు నేను మరలా స్వతంత్రుడిగా చేశాడు, నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వచిత్తాన్ని ఇచ్చాడు. అయితే నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు అనేటువంటిది అది నీ మీద ఆధారపడింది, అది నీ మీద ఆధారపడింది. ఒకసారి నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నాకు ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడంటే, అన్నా సిగరెట్లు తాగవచ్చు అని బైబుల్ గ్రంథంలో ఒక్క లేఖనం చూపించు, నేను తాగడం మానేస్తాను. బైబుల్ ఎక్కడ కూడా సిగరెట్ తాగకూడదు అని లేదు కదా అని అన్నాడు. అప్పుడు నేను ఆ సహోదరుకు ఒకటే మాట చెప్పాను, సహోదరా నువ్వు నిరభ్యంతరముగా సిగరెట్లు తాగొచ్చు, బైబిల్లో ఎక్కడ ఆ మాట రాయబడలేదు, సిగరెట్ అనే పదాన్ని బైబిల్లో వాడబడలేదు కాబట్టి నీకు పూర్తి స్వాతంత్రం ఉంది, నువ్వు నిరభ్యంతరంగా సిగరెట్ తాగవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, కాకపోతే జస్ట్ అది అపవిత్రతను కలిగజేస్తుంది కాబట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి హృదయాన్ని పాడు చేస్తుంది కాబట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కాబట్టి దేవునికి నీకు దూరం ఏర్పడుతుంది అంతే. సో దేవునికి నువ్వు దూరం అవ్వాలనుకుంటే హ్యాపీగా తాగొచ్చు, నువ్వు నిరభ్యంతరంగా తాగొచ్చు. అది నీ శరీరాన్ని నాశనాన్ని కలిగిస్తుంది అయినప్పటికీ నేను తాగుతానంటే నువ్వు నిరభ్యంతరంగా తాగు, ఇబ్బంది ఏమీ లేదు. దానివల్ల నీకు లంగ్స్ క్యాన్సర్ వస్తుంది అని నేను చెప్తున్నాను, అయినా పర్లేదు నేను తాగుతానంటే నిరభ్యంతరంగా తాగు, ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా తాగు. ఈరోజు దానికోసం నువ్వు 2 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు, కానీ ఒకనొక రోజున దానికోసం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది, అయినా పర్లేదు అనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా తాగచ్చు. ఇబ్బంది ఏమీ లేదు అని అన్నాడు. అన్నా నువ్వు తాగచ్చు తాగచ్చు అంటానే ఇన్ని విషయాలు చెప్తే ఇంకేం తాగానన్నా. సో క్రీస్తునందు ప్రేమ దేవుడిలా జ్ఞాపకం చేసుకోండి, మనకు స్వాతంత్రం ఉంది, కానీ ఆ స్వాతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు. అన్ని విషయములందు అంటే ఈ ముందు ఇప్పుడు సిగరెట్ ఉంది, మందు బాటిల్ ఉంది, నువ్వు తాగచ్చా తాగకూడదా, స్వాతంత్రం నీకుంది, యు ఆర్ ఫ్రీ. దేవుడు అక్కడ నిన్నేం బలవంతం చేయడం లేదు. అయితే చూడండి, అన్నిటి విషయంలో నాకు స్వాతంత్రము ఉన్నది, కానీ అన్యూ చేయదగినవి కాదు. ఇది నా మెచ్యూరిటీ, నేను డెసిషన్ తీసుకోవాలి, ఇది తాగచ్చా తాగకూడదా, ఇది తినచ్చా ఇది తినకూడదా. నేను దాన్ని పట్టుకొని తాగితే వెంటనే దేవుడు టపీమని కొట్టి అయ్ తీసుకోద్దు అనేవండు, నువ్వు తీసుకుంటానంటే తీసుకో. అయితే దాని వలన కలిగేటువంటి పరిణామాలకు కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి. దాని తర్వాత కలిగేటువంటి ఆ కాన్సిక్వెన్సెస్ ని స్వీకరించడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇష్టానుసారంగా నువ్వు తాగి రేపు జబ్బుకొని తెచ్చుకొని నువ్వు మనసోలబడి నువ్వు లబోదివ్వమని కొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? దాని కాన్సిక్వెన్సెస్ నువ్వు బేర్ చేయాలి. దాని కాన్సిక్వెన్సెస్ ఎంత భయంకరంగా ఉంటాయో, గుట్కా తినే వాళ్ళని క్యాన్సర్ హాస్పిటల్ తీసుకునేది చూపిస్తే అర్థమవుతుంది. సిగరెట్లు తాగే వాళ్ళకి, తర్వాత ఈ మందు తాగేసినటువంటి వాళ్ళకి నీకు స్వాతంత్రం ఉంది, అయితే దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అనేది నీ ఇష్టం, కానీ దాని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయో ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడు, ఎంతో మంది తాగి 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 యవ్వన ప్రయాణంలో చనిపోయారు. తాగి తాగి ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇష్టానుసారంగా దాన్ని తాగి చనిపోయారు. చనిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ తరువాత భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత నష్టపోతున్నారు? ఆ బిడ్డలు తండ్రి లేని బిడ్డగా వాళ్ళు ఎలా మిగిలిపోతున్నారు? ఇప్పుడు ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవాలి? ఎక్కడ నిలబడాలి? ఒకవేళ ఆయన చనిపోలేదు, ఈయన మంచంలో పడి ఉన్నాడు, తాగి 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 చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా మాట్లాడి దేవుని వ్యతిరేకించి దేవుని పక్కన పెట్టి నువ్వు జబ్బు తెచ్చుకొని ఇప్పుడు నువ్వు మంచంలో పడి ఉన్నావు, ఇప్పుడు నీ భార్య ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కొని రావాలి? ఈదిలమ్మడి దగ్గర డబ్బులు అడుక్కొని రావాలా? ఆ ఇంట్లో పాటి పని చేసుకొని డబ్బులు తీసుకొని వచ్చి నీకు వైద్యం చేయించాలా? నీ బిడ్డల పరిస్థితి ఏంటి? వాళ్ళ చదువుల పరిస్థితి ఏంటి? ఈ రోజైనా నీ బిడ్డల నీ దగ్గర ఫ్రీగా కూర్చొని తృప్తిగా మాట్లాడగలరా? సంతోషంగా నీ బిడ్డలకి నా తండ్రితో మాట్లాడుకోవాలి, నా తండ్రితో ఆడుకోవాలని ఉండదా? సో నువ్వు నీ స్వాతంత్రాన్ని ఉపయోగించి నువ్వు తాగుతున్నాను అనుకుంటున్నావే, కానీ దాని వలన నువ్వు నీ భార్య బిడ్డలకు ఎంత నష్టాన్ని కలిగిస్తున్నావో, ఎంత ఇబ్బందిని కలిగిస్తున్నావో అది నీకు అర్థం కావలేదు. అది నువ్వు ప్రాక్టికల్గా నువ్వు ఆలోచన చేసి దాని గురించి నువ్వే తీర్మానం తీసుకో. ఎందుకంటే నీకు ఆ స్వాతంత్రం ఉన్నది, నీకు ఆ స్వాతంత్రం ఉన్నది. సో పౌలు తన మెచ్యూరిటీని బట్టి మాట్లాడుతున్నాడు, అన్నిటి విషయంలో నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కాదు, అన్నిటిందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు నాకు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఈ మాట ఇంపార్టెంట్ అండి, ఆ మాట ఇంపార్టెంట్. నీకు స్వాతంత్రం ఉంది, అయితే ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించి నువ్వు ఏ పని చేసేటప్పుడైనా సరే ముందుగాను ఒకటి ఆలోచన చేయాలి. ఏంటది? ఇది నాకు క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుందా లేదా? బైబుల్ ఎక్కడుంది సిగరెట్ తాగమని చెప్పు చూపిస్తా అని చెప్పి నువ్వు వాదిస్తున్నావు, ఓకే. కానీ నువ్వు దాన్ని తాగేటప్పుడు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అది నీకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందా? నువ్వు మందు తాగుతానంటున్నావు, ఓకే, వెరీ గుడ్. అయితే అది నీకు క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుందా? ఇక్కడ క్షేమాభివృద్ధి అంటే ఏంటి? క్షేమాభివృద్ధి అంటే ఆత్మీయ క్షేమాభివృద్ధి, ఆత్మీయ ఎదుగుదల. ఇంకా చెప్పాలంటే క్రీస్తుకు దగ్గర అవడం. మందు తాగి నువ్వు క్రీస్తు పక్కన నిలబడగలవా? యేసుప్రభు పక్కన నిలబడి నువ్వు సిగరెట్ కొట్టగలవా? ఆలోచించేయండి. ఇది నీ ఆత్మీయ ఎదుగుదలకు క్షేమాన్ని కలిగిస్తుందా, నష్టాన్ని కలిగిస్తుందా? నేను దేవునికి ఇంకా దగ్గర చేస్తుందా, దేవునికి నేను దూరం చేస్తుందా? అది నువ్వు ఆలోచన చేసుకొని నీకున్న స్వాతంత్రాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు.
అవునదే అంటాడు. అన్యూ చేయదగినవే, నాకు ఆ స్వాతంత్రం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం అది నాకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందో లేదో అనేటువంటిది నన్ను నేను ప్రశ్నించుకోవాలి అని అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను, గమనించండి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. వీటిని ఆసక్తితో అనుసరించాలంట, పరస్పర అంటే ఇతరులకు కూడా క్షేమాభివృద్ధిని కలగజేసేటువంటి వాడు. ఇక్కడ పరస్పర అని అంటే ఎందుకంటున్నాడంటే, నువ్వు చదువుతున్నావబ్బా కానీ నీ ఎదురుగా ఉన్నటువంటి వానికి కూడా అది ఏం ఆలోచన కలగజేస్తుంది? నాకు తెలీదు అసలు ఆయన ఎవరో కూడా, ఇమ్మాన్యుయల్ అనేటువంటి ఒక దైవజనుడు, జస్ట్ ఒక ఆడియో ప్రసంగాన్ని నేను విన్నాను, అది కూడా నేను దాదాపు 10 సంవత్సరాల క్రితం విన్నాను. ఆయన ఏమన్నాడంటే, సిగరెట్ ఇంట్లో కూర్చొని తాగుతున్నటువంటి ఓ తండ్రి, సిగరెట్ తాగడం తప్పేమీ కాదు, సిగరెట్ తాగడం వల్ల నేను చూడు ఎంత బాగున్నాను అని నీ కొడుకుకు నువ్వు చెప్పకనే చెప్తూ ఒక మౌన బోధకుని వలె నీ కొడుకుని పాడు చేస్తున్నావు. మందు తాగి ఇంటికి వచ్చేటువంటి ఓ తండ్రి, నీ బిడ్డలకు చెప్పకనే నువ్వు చెప్తున్నావు మీరు కూడా రేపు పెద్దయిన తర్వాత నాకులాగే మందు తాగండ్రా అనేనని. అంటే నువ్వు చెప్పకనే చెప్తున్నావు. యు ఆర్ ఎ సైలెంట్ టీచర్, అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఎ సైలెంట్ కిల్లర్. తన భర్తకు లోబడకుండా తన భర్తకు అవిధేయత చూపిస్తూ తన భర్తన మీద చలాయిస్తున్నటువంటి ఓ భార్య, నీవు నీ కూతురికి చెప్పకనే ఏమని చెప్తున్నావో తెలుసా, రేపు నీకు వివాహమైన తర్వాత నువ్వు కూడా నీ భర్తతో ఇలాగే ఉండు, నీ భర్త ఎడలా నువ్వు కూడా ఇలాగే కఠినంగా ఉండని చెప్పకనే చెప్తున్నావు. సో అది ఇక్కడ దాని యొక్క భావం. పరస్పర క్షేమాభివృద్ధి అంటే నీ ఒక్కడి క్షేమాభివృద్ధే కాదు, ఎదుటి వాని క్షేమాభివృద్ధిని కూడా నువ్వు గమనించాలి. నువ్వు చేస్తున్న పని వలన ఎదుటివాడు కూడా దేవునికి దూరం అయిపోతూ ఉంటే, నువ్వు చేస్తున్న పని వల్ల ఎదుటివాడు ఆత్మీయంగా బలహీనపడుతుంటే, అవసరమైతే దానికోసం నీవు నీ నోటిని బంధించుకోవాలి. పౌలదే అంటాడు, నేను తినడం నాకు ఇష్టమే కానీ ఒకవేళ నా పక్కన బలహీనమైన సహోదరుడు ఉంటే వారి నిమిత్తము నేను మాంసము తినను అని అన్నాడు. అంటే మాంసం తినడము అతనికి ఇష్టమే. యూదులకు మాంసం తినడం ఎంత ప్రియమైనటువంటిది, యూదులకు మాంసం తినడం ఎంత ఇష్టమైనటువంటిది. కానీ పౌలు అంటున్నాడు, ఐ విల్ షట్ అప్ మై మౌత్, నా నోటి నేను మూసేసుకుంటాను, ఎందుకంటే నాకు నా క్షేమాభివృద్ధే కాదు ఎదుటి వాని క్షేమాభివృద్ధి కూడా అవసరము. సో ఇప్పుడు సిగరెట్ తాగుతున్న నువ్వు, మందు తాగుతున్న నువ్వు, గుట్కా తింటున్నటువంటి నువ్వు, భర్తకు లోబడకుండా అవిధేయత చూపిస్తున్నటువంటి నీవు, ఇంట్లో బిడ్డల్ని పట్టించుకోకుండా సెల్ ఫోన్లో చాటింగ్లు చేస్తున్నటువంటి నీవు, నీ బిడ్డలకు చెప్పకనే ఏం చెప్తున్నావు, నీ బిడ్డలకు నేర్పించకనే నువ్వు ఏం నేర్పిస్తున్నావు? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో అన్ని విషయంలో నాకు స్వాతంత్రము కలదు గాని, అన్ని చేయదగినవి కావు, అన్నిటి ఎందును నాకు స్వాతంత్రము కలదు గాని, అన్ని క్షేమాభివృద్ధి కలుగ చేయు అంటే క్షేమాభివృద్ధిని కలుగ చేసే వాటిని ఎన్నుకోండి, అది ప్రాముఖ్యమైనటువంటిది. 24వ వచనంలో ఎవడనూ తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకొనవలను. ఇట్ ఇస్ నాట్ ఫర్ యూ, ఇది నీ కొరకు మాత్రమే కాదు, నీ ఎదుటి వాణిని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు వాణి కొరకే, నీ ఎదుటి వాణ్ణి దృష్టిలో పెట్టుకొని నువ్వు మేలు చేయాలి, నువ్వు మంచిగా జీవించాలి, మంచిగా ప్రవర్తించాలి, మంచిగా నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు, సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఏం వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, మనం బూత్ మాటలు మన విధి నిర్వహణలో మాట్లాడాల్సిందే తప్పదు అని అంటున్నావు. ఎందుకంటే కొంతమందికి నేను ఆ స్టేట్మెంట్ విన్నాను, అలా మాట్లాడితేనే వాళ్ళు మాకు భయపడతారు సార్, లేకపోతే భయపడరు అని అంటున్నావు నువ్వు. కానీ క్రీస్తు నందు ప్రేమ దేవుమిల్లారా, మాకు ఇది తప్పదు అని నువ్వు అంటున్నావు. కానీ నీకు టీచింగ్ చేసేటప్పుడు, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు, విధి నిర్వహణలో నువ్వు ఏమి అనుసరించాలి, ఏమి అనుసరించకూడదు అని మీకు నేర్పిస్తారు కదా, డూస్ అండ్ డూ నాట్స్. హోటల్ ఎక్కడైనా సరే డూస్ లో పోలీసులు అంటే ఖచ్చితంగా బూతులు మాట్లాడాల్సిందే అని ఆడని ఉంటుందా? ఉండదు. మరి నువ్వు నాకు తప్పదు అని అట్టంటున్నావు నువ్వు. నంబర్ వన్ ఆలోచించేయండి. నంబర్ టూ, నువ్వు మాట్లాడుతున్నావు ఓకే, ఇప్పుడు కొత్తగా నీ దగ్గరికి ఒక కానిస్టేబుల్, అప్పుడే డ్యూటీలో జాయిన్ అయ్యి ఒక విశ్వాసం ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా నీకున్న స్వాతంత్రాన్ని ఉపయోగించి నువ్వు తిడతా ఉన్నావు. ఇప్పుడు నీ పక్కనటువంటి సహోదరుడు చూసి ఏం నేర్చుకుంటాడు? సారే తిడుతుంటే మనం మనదే ఉంది, ఇంకా మనం కూడా తిట్టచ్చు అయితే. చూసావా, ఇప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఒక బలహీనమైనటువంటి సహోదరుణ్ణి ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనపడేటట్లు చేస్తా ఉన్నావు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, అందుకోసమే నువ్వు ఏం చేసినప్పటికీ కూడా నీ ఎదుటి వాని నిమిత్తము, వాని మేలు కొరకు, వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకునక అది నీకు కూడా క్షేమాభివృద్ధిని కలగచేసే విధంగా నువ్వు ఉపయోగించుకోవాలి. అసలు ఎందుకు పౌలు విషయాలన్నీ చెప్తా ఉన్నాడు? ముందుగా అంటే ఆ తరువాత అంటాడు, ఎవడను తన కొరకు తన కొరకే కాదు, కంటి చూపు దెబ్బతినింది, క్షమించండి, లాంగ్ సైట్ వచ్చేసినట్టు ఉంది. సో ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయి చూచుకొనవలను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. ఎందుకు పౌలు ఈ స్వాతంత్రం గురించి, క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుతూ వచ్చాడు అంటే, ఇదిగో ఈ స్టేట్మెంట్ చేయడానికి నీకు స్వాతంత్రం ఉంది, ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకో. కానీ నీకున్న స్వాతంత్రాన్ని ఎదుటివాని నిమిత్తము నీ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పడానికి. ఇప్పుడు కటికవాణి అంగడిలో అమ్మనదేదో దానిని నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు. ఎందుకు పౌలు స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది అని అంటే, ఆ రోజుల్లో క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, ఆ పౌలు కాలంలో కొరింది పట్టణంలో దాదాపు 99.9% అన్ని దుకాణాల్లో అమ్మేటువంటి మాంసము మొదట విగ్రహాలకు బలి అర్పించినదే. అయితే పౌలు అన్నాడు, విగ్రహము వట్టిదే. మీరు అదే కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక 8:4 పౌలు ఒక మాట అంటున్నాడు చూడండి, కాబట్టి విగ్రహములుగా బలి అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఇరుగుదుము. విగ్రహములనేటువంటి వట్టివే. సో ఇప్పుడు విగ్రహం అనేటువంటిది సంథింగ్ అని అనుకుంటే, అది దేవుడు దేవత అని అనుకుంటే, ఇంక నువ్వు ఏమీ తినలేవు నువ్వు. ఎందుకని, ఈ కొరింది పట్టణంలో ప్రతి 99.9% దుకాణాల్లో వాళ్ళు విగ్రహాలకు బలర్పించిన దాన్నే అమ్ముతారు. నీకు ఎక్కడ కూడా నీకు స్పెసిఫిక్ గా నీ కోసం అంటూ ఎవ్వరు కూడా విగ్రహాలకు అర్పించకుండా అమ్మే ఛాన్స్ కొరింది పట్టణంలో లేదు. ఎందుకంటే ఆడ ఉన్నది 100% వాళ్ళందరూ కూడా అన్యులే కాబట్టి, వాళ్ళందరూ విగ్రహారాధికులే కాబట్టి, విగ్రహాలని పూజించేటువంటి వాళ్ళు కాబట్టి, విగ్రహాలకు బలర్పించినటువంటి మాంసము వాళ్ళు అధిక ధర కూడా వెల చెల్లించుకోవడానికి కూడా ఇష్టపడతారు కాబట్టి. ఇప్పుడు మన భారతదేశానికి వద్దాం. నేను పోయిన వారం కూడా మీకు ఇదే విషయానికి జ్ఞాపకం చేశాను. ఒకవేళ విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినద్దు సార్, మనం తినకూడదు సార్ అని మీరంటే ఓకే, తినకూడదు. అలా అయితే ఇప్పుడు మనం ఏ హోటల్ కన్నా వెళ్ళి తినగలమా? ఏ హోటల్ కన్నా జ్ఞాపకం చేసుకోండి. అక్కడ మనకు తెలియదు కదా సార్ అని చెప్పొద్దు. ఎందుకని, మనకు తెలుసు కదా, తెలియదు అని అంటే అది పెద్ద అబద్ధం. అది మరలను అబద్ధం చెప్తున్నావు. ప్రతి హోటల్లో ఉపయోగించేటువంటి చట్నీలో వాడేటువంటి కొబ్బరికాయలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? అంతెందుకు? హలాల్ చేసినటువంటి మాంసాన్నే కదా మనం కొంటున్నాం. అదేంటది, వాళ్ళు కూడా వాళ్ళ దేవునికి ప్రార్థన చేసిందే కదా, వాళ్ళ దేవునికి ప్రార్థన చేసిందే కదా. ఇప్పుడు వాళ్ళ దేవునికి ప్రార్థన చేసింది పవిత్రమైపోయిందని నువ్వు నమ్మిదు నువ్వు తంటే, అప్పుడు వాళ్ళ దేవుడు ఉన్నట్టు నువ్వు నమ్మినట్లేగా, వాళ్ళ దేవుని నువ్వు అంగీకరించినట్లేగా. సో మనకి రెండే రెండు ఆప్షన్స్. ఒకటి, మనకి నాదు సౌత్ ఇండియాలో 90% హలాల్ చేసిన మాంసమే. వాళ్ళు ఎంత షాపులైనా సరే వీళ్ళని పిలిపించుకొని హలాల్ చేపించుకొని అమ్ముతారు. ఒకళ్ళ కాని పక్షంలో వాళ్ళు విగ్రహాలకు బలి అర్పించుకుంటారు, లేదా విగ్రహాల దగ్గర అర్పితములు చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి అమ్ముతారు. అలా కూడా కాదా, అంగట్లోనే విగ్రహాలని పెట్టుకొని పూజ చేసి సామరం కడ్డి తప్పగా అన్నిటినీ వదిలి ఆ తర్వాతే నీకు అమ్ముతారు. విగ్రహములకు అర్పించిన దాన్ని నేను తినను అని అంటే నువ్వు దేన్ని కూడా తినలేవు. పంటను పండించేవాళ్ళు వాళ్ళు విగ్రహ పూజ చేసి టెంకాయలు కొట్టి ఆ పంట ఫలం వేస్తున్నారు. వాళ్ళు విగ్రహ పూజ చేసి ఆ పంటను పండిస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి క్రీస్తు నందు ప్రేమను దేనిబెట్టారా, పౌలు అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. యూఆర్ ఫ్రీ టు ఈట్. యూఆర్ ఫ్రీ టు ఈట్. అయితే ఇక్కడ మరొక మాట కూడా ఉంది, అదేంటది, మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక. అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ నీ మనస్సాక్షి గద్దిస్తుంది అనుకో అప్పుడు నువ్వు తినద్దు. నీ మనస్సాక్షి గద్దించట్లేదు, నీ దృష్టిలో విగ్రహం అనేది ఏమీ లేదు సార్, అదంతా ఒట్టిదే, అది కేవలం మనుషుడి ఒక చెక్కతో చేసినటువంటిదే, మనుషుడు ఒక రాయితో చేసినటువంటిదే. అంటే అది రాయి అది చెక్కే అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు నిరభ్యంతరంగా తిను. నేనైతే అలాగే అనుకుంటున్నాను, నేను తింటాను. అదే పౌలు చెప్పాడు, నేను పర్సనల్గా అలాగే అనుకుంటున్నాను, నేను తింటాను, నాకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎవరైతే విగ్రహ పూజ ఇంతకు ముందు చేసి ఇంతకు ముందు ఆ విగ్రహాన్ని దేవుళ్ళుగా భావించి నూతనంగా వచ్చారో వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లయితే మీరు తినద్దు. మీకు ఇబ్బందిగా ఉంటే, ఒకవేళ నీ మనస్సాక్షి నిన్ను విచారణ చేస్తూ ఉంటే, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటే నువ్వు తినద్దు. కానీ క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇద్దరున్నారు, ఒకళ్ళు ఇద్దరు రక్షించబడిన వ్యక్తులే, ఒకళ్ళకేమో విగ్రహం అనేది ఒట్టిదే నేను తినొచ్చు అని అంటున్నాడు, ఇంకొకడేమో లేదు లేదు విగ్రహాల్లో శక్తి ఉంది నేను తినకూడదు అని ఇంకొకడు అంటున్నాడు. వాస్తవానికి ఇదే అంశం మీద డిబేట్ జరిగింది ఇద్దరు గొప్ప సేవకుల మధ్యలో. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అని అంటే చూడండి, 27వ వచనం నుంచి, అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మను విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనస్సుండినలా మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము విచారణ చేయక తినుడి. ఒకవేళ అన్ని జనులు ఎవరైనా సరే, అవిశ్వాసులు ఎవరైనా సరే, వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి విందుకు పిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విగ్రహాలకు అర్పించి ఆ తర్వాత పెడతారు వాళ్ళు కదా, వాళ్ళు ముందు అక్కడ పెట్టే పెడతారు. నీ మనస్సాక్షి నేను విచారణ చేయకపోతే నువ్వు నిరభ్యంతరంగా అక్కడ కూర్చొని తిను. ఒకరిని మనస్సాక్షి గద్దిస్తుంటే నువ్వు తినద్దు. దిస్ ఈస్ యువర్ పర్సనల్, ఓకేనా? ఆ తర్వాత, అయితే ఎవడైనా మీతో విచారణ చేయక తినుడి, అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పినలా అటు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత వాని మనస్సాక్షి నిమిత్తము కాదు, నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగ చెప్పుచున్నాను అని అన్నాడు. రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోండి, ఒకటి నీకున్నటువంటి స్వాతంత్రమును ఉపయోగించుకొని నువ్వు నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చు, అందులోనికి ఏ ఇబ్బంది లేదు. రెండవది అది నీకు క్షేమాభివృద్ధి కలగజేస్తుందో లేదో, లేకపోతే అది నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు నష్టాన్ని కలిగిస్తుందో లేదో నువ్వు ప్రశ్నించుకో. దానికి నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏ సంబంధం లేదనుకుంటే హ్యాపీ, నువ్వు ఫ్రీగా తిను, ఇబ్బంది లేదు. మూడవది, నీ మనస్సాక్షి గద్దించకపోతే నిరభ్యంతరంగా తిను, ఒకరు మనస్సాక్షి గద్దిస్తే ఆపేసేయి. నాలుగవది, ఒకళ్ళు అవిశ్వాసులని పిలిచినా కానీ తిను అని అంటున్నాడు. అట్ ది సేమ్ టైం పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ పక్కన ఒక బలహీనమైన సహోదరుడు అన్నా, ఇది విగ్రహములకు అర్పించినదన్నా
మనం తినకూడదు కదా అన్న అని అంటే నువ్వు అడుగు కూర్చొని వాడి క్లాస్ తీయకూడదు. ఏ అలా కాదురా ఇలా కాదు అని. వాడు బలహీనుడు, వాని నిమిత్తము నువ్వు దాన్ని తినద్దు. బలహీనుడు అంటే దాన్ని బట్టి వాడు మరలా దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతాడు నువ్వు అనుకుంటే. ఎందుకని, నువ్వు నీ సహోదరుని సంపాదించుకోవడం ముఖ్యం, నువ్వు ఆహారం తీసుకోవడం ముఖ్యం కాదు, కానీ నీ సహోదరుని సంపాదించుకోవడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. నువ్వు తింటావో తిను, కానీ దాని కొరకు నీ సహోదరుని నువ్వు పోగొట్టుకుంటానంటే ఎలా? ఈ ఒక్క మాట కూడా ఒకసారి చూద్దాం. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 15:1-2 చదువుతున్నారు చూడండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక మనల్ని మనమే సంతోషపరచుకొని, జాగ్రత్తగా గమనించండి, కాగా బలవంతులమైన మనము అంటే ఆధ్యాత్మిక జీవితంలో బలవంతులమైనటువంటి మనము అంటే ఎదుగుదల కలిగినటువంటి మనము, పరిపక్వత కలిగినటువంటి మనము, మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనులను దౌర్బల్యమును భరించుటకు బద్దులమయ్యున్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించెను. ఏమర్థమవుతుంది ఇక్కడ? క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, మనము మన ఎదుటివాని యొక్క బలహీనతను మనం భరించుటకు కూడా మనం బద్దులమై ఉండాలి. నువ్వు బలవంతుడవే, అయితే నిన్ను నువ్వు సంతోషపరచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక బలహీను నిమిత్తము, నీ పొరుగు వాని యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము క్రీస్తు కూడా అదే చేశాడు. ఆయన్ని తిడుతున్నప్పుడు, ఆయన్ని దూషిస్తున్నప్పుడు, ఆయనకి గాయమవుతున్నప్పటికీ కూడా ఆయన నోరు తెరిచేందుకు మాట్లాడలేదు అని అంటే, ఇదిగో ఇప్పుడు మనకు ఒక మాదిరిని చూపించడానికి, రేపు మిమ్మల్ని ఎవరన్నా అన్నా కానీ మీరు కూడా దాన్ని మౌనంగా సహించండి, కానీ తొడగొట్టి మీసాలు మెలయ్యద్దు అని చెప్పడానికి మన క్షేమం గురించి ఆయన ఆలోచన చేశాడు. సో క్రీస్తునందు విశ్వాసులారా, నువ్వు తినాలనుకుంటే తిను, ఇబ్బంది ఏమీ లేదు. దానివల్ల నీకు వచ్చిన పాపం అయితే ఏమీ లేదు. ఒకవేళ నీ పక్కన బలహీనమైన సహోదరుడు ఉంటే మాత్రం వాని నిమిత్తం మాత్రమే నువ్వు తినవద్దు. ఇక్కడ మరొక వచనాన్ని కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 14:19-20 చదువుతున్నాను. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కాని అనుమానముతో తినువానికి అది దోషం. మొదటి విషయం ఇక్కడ ఏంటంటే, భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. అంటే భోజనం కోసం ఏమి తినచ్చు, ఏమి తినకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేటువంటి విషయం కూర్చొని అనవసరంగా మీరు దేవుని పనిని పాడు చేయొద్దు. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయదు, అసలు అది ఇంపార్టెంట్ కాదు. భోజనము ఒక వ్యక్తిని పరలోకానికి తీసుకునగలదు, ఒక వ్యక్తిని నరకానికి తీసుకునగలదు. ఒక వ్యక్తి కడుపులోనికి వెళ్లేటువంటిది అతన్ని అపవిత్రపరచదు, కానీ అతని కడుపులో నుంచి బయటకు వచ్చేటువంటిదే ఆ వ్యక్తిని అపవిత్రపరుస్తుంది. అంటే అతని హృదయంలోటువంటి ద్వేషము, అసూయ, పగ, కుళ్ళు, కుతంత్రము ఇవన్నీ కూడా హృదయంలో నుంచి బయటకు వస్తాయి. ఇవి ఒక మనిషిని అపవిత్రపరుస్తాయి, కానీ నోటిలోనికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదు, ఎందుకంటే అది బహిర్భూమిలో విడవబడుతుంది అది. కాబట్టి క్రీస్తునందు ప్రేమ, మీకు ఈ క్లారిటీ దయచేసి మీరు అర్థం చేసుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. సార్ అసలు ఎంతగా మీరు తినచ్చు అంటున్నారా, తినకూడదు అంటున్నారా, కన్ఫ్యూజన్ కావద్దు. తినాలి అనుకున్నటువంటి వాళ్ళు మీరు నిరభ్యంతరంగా ప్రార్థన చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని విగ్రహము వట్టిదే అని అనుకుని మీరు తినండి. అందుకోసం ఇక్కడ కీర్తనలు 24:1 మాటను ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10:26 మళ్ళా జ్ఞాపకం చేశాడు. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభువునై ఉన్నవి,
ఈ మాట ఎక్కడుందంటే కీర్తన 24:1 ఉంది. భూమియు దాని మీద ఉన్నటువంటి సమస్తమును దేవునిదే, విగ్రహం అనేటువంటిది లేదు, అది ఒట్టిదే. నువ్వు తినాలనుకుంటే నిరభ్యంతరంగా తిను, ఇబ్బంది ఏమీ లేదు. దాని వలన నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు బలహీనం అవ్వడం అనేటువంటిది ఉండదు. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ నీ పక్కన బలహీనమైన సహోదరుడు ఉండి వాడు నిన్ను హెచ్చరిస్తే, వాని నిమిత్తము అవసరమైతే నీ నోటి నువ్వు కట్టేసుకో, నువ్వు తినద్దు అని అన్నాడు. అంటే ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అని అంటే నీ మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక తినుడి, ఏ విచారణ చేయకయు తినుడి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి. 30 అంటాడు, నేను కృతజ్ఞతతో పుచ్చుకొని నడలా, నేను దేని నిమిత్తము కృతజ్ఞత ఆసుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. అంటే నేను కృతజ్ఞతాసుతులు చెల్లించిన సమస్తము తినొచ్చు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ దాని వలన ఎదుటివాని చేత నేను ఎందుకు దూషించబడాలి? ఎదుటివాడు అంటే బలహీనుడు, ఆధ్యాత్మికముగా బలహీనుడు, ఎదుగుదల లేనటువంటి వాడు. నువ్వు బలవంతుడివే, కానీ నువ్వు బలహీనుని కూడా నీ దృష్టిలో పెట్టుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 31, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరములు కలుగజేయకుడి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడాలని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడిలారా జ్ఞాపకం చేసుకోండి, భోజనము చేసిన, నువ్వు పానము చేసిన, అందులో ఏదో ఒక ప్రయోజనం ఉండాలి, మేలుండాలి, దాని కొరకు నువ్వు తినవచ్చు. ఉదాహరణకి నేను ఇక్కడ లా కాలేజీలో చదువుతున్నాను. మన మధ్య నా కాలేజీ స్నేహితులలో ఒకరు వాళ్ళ నాన్నగారిది దానేమంటారు, మనం ఒక్కొక్కరు దగ్గర మన ఆదరణ కొడుకాలైతే పెద్ద కర్మ దినం అని అంటాం కదా, సో దానికి మా స్నేహితులందరినీ ఆహ్వానిస్తూ నన్ను కూడా ఆహ్వానించారు. సరే, నేను స్థానికుల్ని పరిచయం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేనున్నాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ రెండు భాగాలు చేయబడి ఉన్నాయి. ఒక భాగంలో మొత్తం కూడా ప్రీస్ట్, ఓకేనా, హిందూ ప్రీస్ట్. ఒక భాగంలో అందరు కూడా హిందూ ప్రీస్టులు ఉన్నారు, దాదాపు 40 ఉంటారు వాళ్ళు. వాళ్ళందరికీ ఒక వైపున, మిగిలిన వాళ్ళందరికీ మరొక వైపున భోజనాలు ఏర్పాటు చేశారు. నేను నా స్నేహితురాలను అడిగాను ఎందుకు ఇలా అని. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా మత పెద్దలు, వాళ్ళు అందరితో కలిసి భోజనం చేయరు. అట్ ద సేమ్ టైం మేము వండిన పదార్థాలు కూడా వాళ్ళు తినరంట. మరి ఇంకెందుకు వచ్చారు? వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పాత్రలు వాళ్ళే తెచ్చుకుంటారంట, సరుకులు కూడా వాళ్ళే తెచ్చుకుంటారంట, దానికి ఫైనాన్స్ మాత్రం వీళ్ళు చేస్తారంట, ఫైనాన్స్ డబ్బులు మాత్రం తీసుకుంటారంట, కానీ వాళ్ళ పాత్రలు వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే వండుకొని వాళ్ళే తిని వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళిపోతారట. వాళ్ళ కొరకు ఒకటి, మా కొరకు ఒకటి. సో అదంత చుట్టూరు పటాలే ఉన్నాయి, అంత విగ్రహాలు ఉన్నాయి, అన్ని విగ్రహాలు చేసినాయి. ఆ ముందు వాళ్ళు విగ్రహ పూజ చేసి విగ్రహాలకు అర్పించి ఆ తర్వాత వాళ్ళు తిని ఆ తర్వాతే కామన్ పీపుల్ తినాలట. సో ఇప్పుడు అలాంటి పొజిషన్ లో నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఇప్పుడు నేను తినొచ్చా తినకూడదా? 100% వాళ్ళందరూ కూడా అన్నిటికీ విగ్రహాలు చేసి విగ్రహార్పితములను పెట్టి వాళ్ళు అక్కడ భుజిస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలని కూడా చూశాను. ఇప్పుడు నేను కూడా, నన్ను వాళ్ళు అవిశ్వాసులు ఇంటికి భోజనానికి పిలిచారు, నేను కూడా కూర్చున్నాను. ఇప్పుడు నేను తినొచ్చా తినకూడదా? 1, నా మనస్సాక్షి నన్ను ఏమీ గద్దించడం లేదు. 2, నా దృష్టిలో అదంతా కూడా విగ్రహాలు అనేటువంటి ఒట్టివే. 3, వాళ్ళందరూ నాకు విగ్రహ పూజ చేస్తున్నట్టుగా కనపడట్లేదు, కానీ నశించిపోతున్న ఆత్మల్లాగా కనబడుతున్నారు. 4, ఇప్పుడు
వీళ్ళని పిలిచారు మా ఇంటికి. నేను కూర్చొని తిన్నాను, రేపు క్రిస్మస్ కి మా ఇంటికి నేను పిలుస్తాను, అప్పుడు వీళ్ళు కూడా వస్తారు. అప్పుడు నేను దాన్ని ఉపయోగించుకొని నేను వాళ్ళకి సువార్తను ప్రకటిస్తాను, క్రిస్మస్ అంటే ఏంటి అని చెప్తాను. ఇది నా మనస్సాక్షిలో ఉంది. నా మనస్సాక్షి నన్ను గద్దించడం లేదు. నేను హ్యాపీగా కూర్చున్నాను, నిరభ్యంతరంగా తిన్నాను, ఇంటికి వచ్చాను. నాకేం కాల, నాకేం కాల. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. నేను తినేశాను, వచ్చేసాను, అయిపోయింది, సో నాకు ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ అక్కడ నాకు నా పక్కన ఒక బలహీనమైన విశ్వాసి ఉండి, అప్పుడే నూతనంగా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి అన్యుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉండి, అది విగ్రహాలు కర్పించింది కదన్నా, మనం తినకూడదు కదన్నా అని అంటే, వాని నిమిత్తము నా నోటిని బంధించుకునేవాడిని, ఆ రోజు తినుండేవాడిని కాదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఏమి చేసినను దేవుని మహిమ కొరకే చేయుడి. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అట్ ద సేమ్ టైం నీ ఎదుటివాణిని సంపాదించుకునే నిమిత్తము చేయండి. ఎదుటివాణ్ణి పోగొట్టుకునే విధముగా ప్రవర్తించవద్దు. ఎందుకంటే ప్రభు కూడా ఎదుటివాణి కొరకు తాను తాను మౌనముగా ఆయన అర్పించుకున్నాడు. మనము కూడా ఎదుటివాణ్ణి సంపాదించుకోవాలంటే దృక్పథంతోనే ఉండాలి, కానీ మన మూర్ఖత్వం వలన ఎదుటివాణిని పోగొట్టుకోకూడదు. సార్, అయితే ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, సరే మరి అలా అయితే ఇతరుల కొరకు నా ఇష్టాన్ని చంపుకోవాలా, ఇతరులను సంతోష పెట్టడం కొరకు నా ఇష్టాన్ని చంపుకోవాలా? క్రీస్తునందుపురం దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎదుటివాణిని సంతోష పెట్టడం కొరకు కాదు, కానీ ఎదుటివాణిని సంపాదించుకునుట కొరకు అవసరమైతే మన ఇష్టాన్ని చంపుకోవాలి. ఏ విధము చేతనే నువ్వు ఒకరిని సంపాదించుకోవడం మనకు ప్రాముఖ్యం. ఇందాక అన్నాను మీకు మరొక విషయం చెప్తానని, అది ఇప్పుడు చెప్తున్నాను. చాలా మంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తరువాత ఇక వాళ్ళ కుటుంబ సభ్యులతో పరిపూర్ణంగా తెగదింపులు చేసుకుంటున్నారు. వీళ్ళ ఫీలింగ్ ఏమైపోయిందంటే, మేము పరిశుద్ధులం ఇప్పుడు, మేము ఇప్పుడు నీతిమంతులం, కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళతో ఎలా సహవాసం చేస్తాం, ఎలా కూర్చుంటాం, ఎలా ఉంటాం. అయ్యో, నువ్వు అలా అనుకుంటే ఈ లోకంలోకి నువ్వు ఎవరితో సహవాసం చేయలేవు, అసలు ఈ లోకంలో నువ్వు ఉండలేవు, నేను తీసుకెళ్ళి ఎడారులో పడేయాలి, నువ్వు పరిశుద్ధుడివే. తామర పువ్వు నీటిలోనే ఉంటుంది, కానీ నీటిని తనకు అంటించుకోకుండా ఎలా ఉంటుందో, నువ్వు కూడా అన్యులైనటువంటి నీ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళండి, కూర్చోండి, వాళ్ళ వివాహాలకు పిలిస్తే వెళ్ళండి, వాళ్ళతో కలిసి కూర్చోండి, వాళ్ళు ఏదైనా కార్యాలకు పిలిస్తే వెళ్ళండి, వాళ్ళని దూరం చేసుకోవద్దు. కానీ విగ్రహ పూజలో మాత్రం పాలిభగస్తులు కావద్దు, అక్కడ ఖచ్చితంగా ఉండండి, అస్సలు వెళ్లకుండా కూర్చోవద్దు. మీరు అసలు క్రైస్తవులు అయిన తర్వాత వీళ్ళు కంప్లీట్గా మాకు దూరం అయిపోయారు అని అనిపించుకోవద్దు. ఈ యేసు ప్రభు నమ్ముకుంటే మాకు ఇలా దూరం అయిపోతారేమో అని అనిపించుకోవద్దు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వెళ్ళండి, మీ బంధువులందరినీ పలకరించండి, వాళ్ళని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు వాళ్ళందరికీ దూరంగా ఉంటే అసలు వాళ్ళకి సువార్త చెప్పే అవకాశం నీకు ఎలా వస్తుంది? ఇప్పుడు నేను పరిశుద్ధుని, వాళ్ళందరూ అపవిత్రులను దూరంగా వెళ్ళిపోతే మరి అపవిత్రులకి క్రీస్తుని ఎవరు చెప్తారు? ఒకప్పుడు నువ్వు కూడా అదే విగ్రహారాధన చేస్తున్న అపవిత్రుడివే, కానీ మరి సువార్త తెలిసినట్టు పవిత్రులు నీ దగ్గరకు వచ్చి సువార్త చెప్తేనే కదా. నువ్వు అపవిత్రులని చెప్పి ఆ రోజు వాళ్ళు నీ దగ్గరికి రాకుండా ఉంటే నువ్వు సువార్తను వినుండేవాడివి కాదు కదా. ఆలోచన చేయండి, కొంచెం పరిపక్వత కలిగి ఆలోచన చేయండి. మీ బంధువుల్ని పోగొట్టుకోవద్దు, మీ బంధువుల్ని పోగొట్టుకోవద్దు. కానీ వాళ్ళు మిమ్మల్ని వెలివేస్తే దాన్ని అంగీకరించండి, ఎందుకంటే నా నిమిత్తము ఈ లోకం మిమ్మల్ని వెలివేస్తుందని ప్రభువు చెప్పాడు. వాళ్ళు మిమ్మల్ని వెలివేస్తే అది వేరే సంగతి, కానీ వాళ్ళు మీరు పిలిస్తే, నేను చెప్పేది, వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే వెళ్లకుండా ఉండద్దు. వెళ్ళండి, వాళ్ళతో కలిసి కూర్చోండి, భోజనం చేయండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినండి, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ వివాహాలకు వెళ్ళండి, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని ప్రేమను గురించి చెప్పండి. విగ్రహ పూజలో కూర్చోమంటే అప్పుడు చెప్పండి, నా భార్య వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అది కంప్లీట్ గా
అది ఈ మధ్య తెలిసి అంటే మేము అస్సాం జస్ట్ రావడానికి మునిపే వాళ్ళ నాన్నగారు ప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు కాబట్టి కంప్లీట్ గా అది హిందూ సాంప్రదాయ ప్రకారమే జరిగింది. నేను అక్కడికి ఏం వెళ్ళకుండా లేదు, నేను కూడా వెళ్ళాను. వాళ్ళు కుంకుమలు పువ్వు అన్ని పూలు అన్ని చేస్తున్నారు, పూజలు అన్ని చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకే వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు మా అన్నని మా వదిన్ని పిలిచారు, అంటే పూజ అంతా చేసిన తర్వాత కాళ్ళకు నమస్కరించమని. కానీ నన్ను నా భార్యను వాళ్ళు ఏం పిలవలేదు. ఎందుకని వాళ్ళకే వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు సేవకులు లేండి అనని. కానీ మేము వెళ్ళామా ఉన్నామా? వెళ్ళాము ఉన్నాము, మేం చేయాల్సిన పనులు మేము చేశాం. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏ విగ్రహ పూజలో కూడా మేము పాలిభాగస్థలం కాలేదు. ఇప్పుడు క్రైస్తవం కాబట్టి మీరు హిందూ సంప్రదాయ ప్రకారం చేస్తున్నారు, మేము రావు మాకు సంబంధాలు మేము పక్కన కూర్చోవాలా? క్రీస్తుని అందుకు అలా అని చెప్పి నా భార్య కూడా ఏమి రాజీ పడి మా నాన్న కోసం అని చెప్పి ఆమె కూడా ఏమి అయినా ఏం చేయలేదు. వెళ్ళింది కూర్చుంది అన్నిట్లో ఉన్నది. కానీ ఎక్కడ కూడా కనీసం ఆ పసుపు కుంకుమం తీసుకోవడం కానీ తలకు పెట్టుకోవడం కానీ వీటన్నిట్లో కూడా ఎక్కడ కూడా రాజీ పడలేదు. సో జ్ఞాపకం చేసుకోండి, బంధువుల్ని స్నేహితుల్ని పోగొట్టుకోవద్దు, ఆత్మీయమైన సహోదరులను పోగొట్టుకోవద్దు. ప్రతి వాణి నిమిషం ప్రతి వాణి నిమిత్తము మనల్ని మనమే తగ్గించుకోవాలి, ఒక స్టెప్ డౌన్ అవ్వాలి. చివరిగా ఒక స్టేట్మెంట్ చేసి నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. ఈ స్టేట్మెంట్ ని దయచేసి జాగ్రత్తగా గమనించండి. ప్రతి మనుషునికి అతని మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. పౌలు తన సొంత మనస్సాక్షి నిమిత్తము బట్టే తీర్పు తీర్చబడతాడు, కాని తన బలహీనమైన సహోదరుని మనస్సాక్షిని బట్టి తీర్పు తీర్చబడడు. సహోదరుని బలహీనమైన మనస్సాక్షి పౌలు యొక్క స్వేచ్ఛను తీసివేయలేదు. బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు పౌలు స్వేచ్ఛను తీర్పు తీర్చలేడు. బలహీనుడైన సహోదరునికి విగ్రహములకు బలి అర్పణ చేసిన ఆహారం తినుట ఏది పాపమో అది పౌలుకి పాపము కాదు. దయచేసి స్టేట్మెంట్ ని మరలా వినండి. ప్రతి మనుష్యునికి అతని మనస్సాక్షిని బట్టే తీర్పు తీర్చబడుతుంది. నీ మనస్సాక్షిని బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. ఎదుటివాని మనస్సాక్షిని బట్టి నువ్వు తీర్పు తీర్చబడవు. కానీ ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం అవసరమైతే నిన్ను నువ్వే తగ్గించుకో, ఒక స్టెప్ డౌన్ అవ్వు. ఓకేనా? ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము నువ్వు తినద్దు, నీ నోటిని కట్టేసుకో. కానీ ఒకవేళ నువ్వు తిన్నావే అనుకుందాం, దాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చబడి ఎదుటివాడి మనస్సాక్షిని బట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపో అని ప్రభు అండు. నీ వల్ల ఎదుటివాడిని బలహీనపడ్డాడు కాబట్టి నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపో అని దేవుడు తీర్పు తీర్చడు. ఓకే, వాని నిమిత్తము నువ్వు స్టెప్ డౌన్ అవ్వు, వాని నిమిత్తం నువ్వు తగ్గించుకో, వాని నిమిత్తం నువ్వే ఒక అడుగు వెనక్కి వేయి, వాని నిమిత్తము అవసరమైతే నీ ఇష్టాన్ని నీ ఆహారాన్ని నువ్వు చంపుకో. కానీ అట్ ది సేమ్ టైం వాని మనస్సాక్షిని బట్టి నువ్వు తీర్పు తీర్చబడవు. ఒకవేళ నువ్వు తిన్నా నీకు పాపం లేదు, ఎందుకంటే నీవు నీ మనస్సాక్షిని బట్టే నువ్వు తీర్పు తీర్చబడతావు. వాని మనస్సాక్షి నిమిత్తము అలానే కంప్లీట్ గా నీ ఇష్టాన్ని చంపుకోవాలని కూడా రూల్ లేదు, ఎందుకంటే నీకు ఆ స్వాతంత్రం ఉంది. వాళ్ళ యొక్క బలహీనమైన మనస్సాక్షి నీ స్వాతంత్రాన్ని తొలగించదు. నీ స్వాతంత్రాన్ని కావాలంటే నువ్వు ఉపయోగించుకోవచ్చు, కానీ ఉపయోగించుకోవద్దు. అది కూడా అది నియమం కాదు, కానీ ఎదుటివాడిని సంపాదించుకుని నిమిత్తం ఇట్ ఇస్ ఎ రిక్వెస్ట్. లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు తినకూడదు, నువ్వు ఇప్పటి నుంచి నువ్వు కంప్లీట్ గా ప్యూర్ వెజిటేరియన్ అయిపో అనేది బలవంతం కాదు. ఎందుకని నీకు ఉన్న స్వాతంత్రము నీకు ఉంది. బలహీన సహోదరు కోసం వై షుడ్ ఐ కంట్రోల్ మై మౌత్ సార్ అనుకుంటే యాజ్ యూ విష్, నువ్వు తిను, నీకు బలవంతమేమీ లేదు. కాకపోతే బలహీనుడైన విశ్వాసం గురించి ఆలోచన చేయని మాత్రమే పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అది పాపం అయితే పాపం అని వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు తినట్లేదు కానీ అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏది పాపమో అనుకుంటున్నారు. తినేటువంటి విషయంలో ఆహార విషయంలో గురించి మనం మాట్లాడతాం, అది వేరే దగ్గరికి వెళ్ళబాకండి మీరు. ఓకేనా? వాళ్ళు అది పాపం అనుకుంటున్నారు, దాన్ని బట్టి అది నీకు పాపం కాదు. తినాలనుకుంటే తిను, తినకూడదు అనుకుంటే తినకూడదు, కానీ అట్ ది సేమ్ టైం అది నీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందో లేదో ఆలోచన చేసుకో. నువ్వు క్రీస్తుకు దగ్గర అవుతున్నావా దూరం అవుతున్నావా ఆలోచన చేసుకో. కానీ తినటం వలన నువ్వు ఒక వ్యక్తికి దూరం అవుతున్నావు దగ్గర అవుతున్నావు విషయం పక్కన పెడితే దేవునికి నువ్వు దగ్గర అవుతున్నావు దూరం అవుతున్నావు అనే దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆహారం అనేటువంటిది దేవునికి నిన్ను దూరం చేయదు, కానీ నీ బలహీనమైన సహోదరుని దేవునికి దూరం చేయకుండా నిన్ను పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. తీసినందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది ఇంకా నీకు కన్ఫ్యూజన్ గా ఉంటే మరొకసారి ఈ ఆడియో ఫైల్ పెట్టుకుని విను, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? క్లారిటీ వస్తుంది. ఒకవేళ నీకు క్లారిటీ వచ్చుంటే సంతోషం, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. తినడం వలన పాపం లేదు, అది నిన్ను అపవిత్రునిగా చేయదు, నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఎందుకంటే లోకంలో విగ్రహమైనటువంటిది ఒకటిదే. ఒకవేళ నీ పక్కన బలహీన మనస్సాక్షి కలిగిన సహోదరుడు ఉంటే వాణ్ నిమిత్తము తినద్దు, ఎందుకంటే మనం వాణ్ణి సంపాదించుకోవడం ప్రాముఖ్యం. అయినప్పటికీ ఈ విషయంలో కూడా నీకు స్వాతంత్రత ఉంది. వానికి ఇష్టం లేదు, వాని కోసం ఐ షుడ్ ఐ కంట్రోల్ మై మౌత్ అనుకుంటే నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సమస్తము క్రీస్తును బట్టి అది పవిత్రపరచబడింది. ఇప్పుడు ఏది కూడా అపవిత్రమైనటువంటిది లేదు. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్ష వారికి అప్పగిస్తున్నాను.